మడుగు చీరయందు
తిక్కన గారి పోలికై
మడుగు చీరయందు మసితాకినట్లు మీ సకులమున కల్మషంబు కౌరవేంద్రు కథన పొందే ఇంత రూపాపంగా నీవ నేర్తు కార్య నిపుణ హృదయా ఈ సత్కులంలో తెల్లని వస్త్రం మీద తైలం మరక నూనె మరక అంటినట్లుగా ఉద్భాసతే అంజన బిందువతు శుభ్రే వస్త్రే యదు భవేతు కిల్బిషం వహ తెల్ల గుడ్డ మీద కనపడ్డ మత్సవలే ఎప్పుడూ ఏ చరిత్రలో తప్పు లేనటువంటి మీ చరిత్రలో ఇప్పుడు పెద్ద దోషం వచ్చి కనపడుతున్నది లోకానికి. ఏముందయ్యా దోషం ఏమిటంటారా? ఏం చెప్పాలి మీకు? సర్వక్షయో దృశ్యతే యత్ర కృష్ణ పాపోదయ నిరయ అభావ సముస్థ కస్తత్ర కుర్యాత్ కర్మ జానన్ను పరాజయో యత్ర సమో జయశ్చ. పాపమైనది, సర్వభూత వినాశకరమైనది, ద్రోహమైనది, లోకం మెచ్చనిది, నరకానికి కారణమైనది. అయ్యా ఏమిటది యుద్ధం? దిక్కుమారినది యుద్ధం. అంత పాపిష్టమైనది లోకంలో లేదు. అవును బిడ్డలే నృపులో ధర్మరాజు అంటాడు ఇదే మాట, తిరుపతి వారి మాట. సర్వసంహారమేగా యుద్ధంలో, మిగిలేది ఏముంటుంది? అయ్యా అఖిల జనక్షయంబై, తిక్కన గారి మాట, అఖిల జనక్షయంబై జయాపజయంబులు రెండును తుది సుఖములుగా నీ పనికి జొత్తురే. అక్కడ జయాపజయాలు రెండూ కూడా వ్యర్థం, ఏమీ లాభం లేదు, అఖిల జనక్షయం అయిపోతుంది. నీవు అని వృద్ధులను గురులను బంధులను సుతుల చంపితయే నీ దయపయునిధి. దయాసముద్రుడివి నీవు, అయిన వారు బంధువులు గురువులు ఆప్తులు మిత్రులు పుత్రులు హితులు అందరినీ సంహరించుకున్న తరువాత దొరికేదేమిటి స్వామి? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అధిపా ఇట్టి మీకు అన్యోన్య కలహంబు నాకు చూడ మేలనంగరాదు. రెండు పక్షములకు ప్రియము హితంబును ఆత్మగోరు వారినడిగి చూడు. ఉభయపక్షాల యొక్క శ్రేయస్సు, ఆరోగ్య ఐశ్వర్య ఆయుష్యాలు కోరే హితం ఉభయపక్షముల యందు అనుగ్రహం కలిగిన పెద్దల్ని అడిగి చూడు కావాలంటే. నాకు మాత్రం ఇది న్యాయం అనిపించడం లేదు. ఎవరయ్యా యుద్ధం యుద్ధం అంటే సామాన్యమా? మిమ్మల్ని ఎవరు గెలవగలవారు? మీ ప్రభావం మీకు తెలియదేమో కాని మాకు తెలియదా? పెట్టని కోట నీకు హరి, పెట్టని కోట నీకు హరి. భీముడు అర్జునుడు రణంబునందొట్టిన మట్టలా కొలదియోధుల సాత్యకియుం విరాటుడు చుట్టపు మేరువు ఉగ్ర రణశోభితుడు ఆ ద్రుపదుండు నిన్ను ఇట్టనవచ్చునే సురలకైనను చివ్వవుగాక ఏరికి. లబ్ధ్వాపి దేవాన్ సహితాన్ సహేంద్రాన్, చక్కగా మూలానికి కుదురైన స్థిరమైన పరిపూర్ణమైన తిక్కన గారి తెలుగు చేత దేవతలందరితో 33 కోట్ల దేవతలతో ఇంద్రుడు సహాయంగా వచ్చి నిలుచున్నా మిమ్మల్ని కన్ను తెరిచి చూడగలరా?
తేరిపార చూడగలడయ్యా, మిమ్మల్ని గెలవటమేమిటి అసలు?
చూడండి ఎంత రాజనీతో ముందు ఇలా కొంచెం వాళ్ళని ఒప్పేశాడు, నెక్స్ట్ అంటున్నాడు మావాళ్ళేం చచ్చువాడు గారు సుమా.
ద్రోణుడు భీష్ముడును కృపుడు, ద్రోణ సుతుండును కర్ణ శల్యును ప్రాణముల సుయోధనుని పాలివయండ్రు.
ఇన్సూర్ చేసేశారు, ప్రాణాలే భీమా చేశారండి వాళ్ళు.
ద్రోణుడు కర్ణుడు భీష్ముడు కృపుడు ద్రోణ సుతుండును అశ్వత్థామ కర్ణుడు.
ఇంతమంది మామూలు వారు కాదు,
భూరిశ్రముడు అశ్వత్థామ శరుడు ఎంతమంది గొప్పవారు ఉన్నారు. ప్రాణముల సుయోధముని పలిమయండ్రు, నిజ అనుజన్ములు.
మా సోదర పరివారం ఉంది, ఒక ఎలిమెంటరీ స్కూల్ సరిపోతుంది వాళ్ళ స్ట్రెంగ్త్ ఊరు.
నిజ అనుజన్ములు అక్షీణ పరాక్రములు సుతుల జేయులు బాహ్లిక సోమదత్తులు ఆ స్థానునకైన ఓడరు వశంబే జయింపగ వారిని ఏరికిన్.
కోవా కురుం భీష్మ ద్రోణ అభిగుప్తాన్
అశ్వత్థామ్న శల్య కృపాదిభిశ్చ రణే విజేతుం విషగేత రాజన్ రాధేయ గుప్తాన్ సహ భూమిపాలై. అనితర పరాక్రమ సాక్షుడైన కర్ణుని యొక్క బాహుబల పరాక్రమాలతో రక్షింపబడే కౌరవ పరివార పరికరాలని గెలవటానికి ఎవరికైనా బొమ్మలున్నాయా?
ఇందులోనే ఇంకో తమాషా మాట చూడండి, అదే రాజనీతి. మీరు గొప్పవారే మారు, మేము గొప్పవారమే, కానీ కొంచెం తేడా ఉంది మీకు మాకు. మీ సభ చాలా బాగా జరిగింది, మా సభ జరిగింది, మా సభ స్టంతే వేరయ్యా అన్నాడు. రాజనీతిలో అలా ఉంటాయి తమాషాలు.
మహత్ఫలం ధర్తరాష్ట్రస్య రాజ్ఞ
బృహస్పతి నీతి శాస్త్రం. దుర్యోధనుడు చాలా తెలివిగలవాడే, వాడు చాలా చక్కని ఎస్టిమేట్ చేసేవాడు, రాజధర్మం తెలిసినవాడు. దుర్యోధనుడి గొప్పతనం పాండవులకు లేదండి, తమాషా. పాండవులది పరాక్రమ ప్రభావ సంపన్న శౌర్య విక్రమ సత్య ధర్మాలు. దుర్యోధనుడికి పట్టు పరిశ్రమ ఎక్కువ, వాడిని పట్టేస్తాడు వీడిని పట్టేస్తాడు, ఎంత వాడిని చక్కెరి గింత పెట్టేస్తాడు. ఎవడి దగ్గర ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ పట్టుకొని వాడు. శల్యుణ్ణి చూడండి, మంచి ఆనెస్టర్ వాడు వస్తాడు. మనకు పోలీస్ యాక్షన్ అయినప్పుడు జనరల్ చౌదరి వచ్చాడు, వాడిని పట్టేశారు నైజాం వాళ్ళు. వాడి దగ్గర ఎక్కడ వీక్నెస్ ఉందో అది పట్టేస్తే వాడు లొంగిపోతాడు. ఏముంది అక్కడ? ఇవన్నీ లోకంలో ఉన్నవేనండి, కొత్తగా భారతంలో ఏం లేదు. భారతం ఇప్పుడు లేదనుకుంటే పొరపాటు, మనకెక్కడో వీక్నెస్ ఉంటుంది. ఆఖరకు సమయానికి చుట్టుగా పొడివిచ్చేవాడన్నా దొరికితే కాదనిపిస్తుంది. వాడికి కొంచెం స్మోకింగ్, వాడికి కొంచెం బాటిల్లు, వాడికి కొంచెం హ్యాపీ, కొంచెం కరెన్సీ, ఏదో కొంచెం కొంచెం. అన్ని చోట్ల ద్వారాలు బాగానే ఉంటాయి, ఒక చోట ఉంటుంది లొక్కువ. ఇది కనిపెట్టే తెలివితేటలున్నాయి దుర్యోధనుడికి. మేనల్లుళ్ళ యొక్క కష్టం తీర్చడానికి, మేనల్లుళ్ళను ఆదుకోవటానికి 10,000 ఏనుగల బలం గల కెపాసిటీ గలవాడు శల్యుడు. అంటే మామూల మాద్రి అన్న, నకుల సహదేవుల మేనమామ, చాలా గట్టివాడు, చాలా గట్టి పరాక్రమం కలవాడు. సింహబలుడు, శల్యుండు, హలధరుడు, భీమసేనుడు సమాన బలము గలవారలు. తిక్కన గారి పద్యం. వాడు బయలుదేరాడు మేనల్లుడకు పాపం అరణ్యాజ్ఞాతవాసాల కష్టాలు తీర్నయిట, ఉపప్రావ్యంలో ఉన్నారట, ఉత్తర పెళ్ళయిందిట, చూసొద్దాం. ఉత్తర పెళ్ళికి ముందే మనం కూడా వెళ్ళాలని పరిగెత్తుగా వస్తున్నాడు పిలవకుండానేవాడు. వాడిని కనిపెట్టేశాడు వీడు. ఇదే పట్టు పరిశ్రమ అంటే గొప్పతనం. ఈ శక్తి పాండవులకు లేదు.
మెచ్చగా ఏం చేశాడు వాడు? వచ్చే మధ్యలో డేరాలు కట్టాడు, షామ్యానాలు వేశాడు, వెల్కమ్ బోర్డులు పెట్టాడు, ఈ డైనింగ్ టేబుల్లు, డిన్నర్లు, పార్టీలు. ఓ అసలు వాడికి మందు బాటిల్ అంటే చాలా ఇష్టం. అది విపరీతంగా ఫారెన్ సరుకు సప్లై చేసేసాడు. అరణ్యాజ్ఞాతవాసాలు చేసి వచ్చినటువంటి మహానుభావులు పాండవులు, వీడికి ఇంత తాగుబోతుకు తాగడానికి పోయటానికి వాళ్ళకి ఎక్కడుంది కెపాసిటీ? విరాటుడు అన్నం పెడితే తింటున్నారు వాళ్ళు విరాట ధర్మశాలలో. సొంత మనీ లేదుగా, సొంత కెపాసిటీ లేని పాండవులు ఇంత సప్లైలు ఎలా చేశారనే వివేకం వీడికి ఎక్కడ చచ్చింది? తాగుళ్ళో పోయింది. ఇదంతా మా ధర్మరాజే చేశాడు అనుకున్నాడు వాడు. ఎంత పని చేశారా వాడు, ఎవడరా చేసిందన్నాడు. నాలుగైదు చోట్ల కనపడలేవాడు. చివరకు బాగా పైకి కై పెక్కిపోయిన తర్వాత, మామా మాట తప్పబోకు, నువ్వు అన్నమాట చెయ్యాలి, కాళ్ళు పట్టుకున్నాడు. ఈ తాగుబోతనానికి కూడా ఒక తమాషా ఉందండి. హఠాత్తుగా షాక్ లాగా ట్రీట్మెంట్ వచ్చిందంటే కైపంతా తగ్గిపోతుంది. అంతలాగా ఎంత కైపోగల పడుతుంది అంత ఉపదిగా అంటే, మీరు కొంచెం శాస్త్రి గారు కూడా పుచ్చుకుంటారు అనుకునే సుమా. మాకు అన్నీ తెలుసుకోవాలి అంతేగాని మేము ఆచరణలో పెట్టాలనుకోకల్లే. రెండు కాళ్ళు పట్టుకున్నాడు వీడవడ్రా. దుర్యోధనుడు వచ్చానప్పుడు మత్తు తీరిపోయి, మామా నువ్వు మాటక దక్కించుకోవాలి, ఏం కావాలి? వాడు క్షత్రియుడు కదండి, ఏం కావాలన్నాను. ఏమి లేదు, ఈ వచ్చే అచ్చవడి సైన్యం తీసుకొని మా దగ్గరికి వచ్చి మా పక్షాన్ని నువ్వు సహాయం చెయ్యాలి, నీకోసమే మేము బయలుదేరుతున్నాం, ఇంతలో మీరే దయచేశారు ఇక్కడికి. లోపల కిన్నుడైనాడు వీడు దుంపదిగా, నాకు పసి పూశాడే, సరే పో అట్లాగే వస్తా పో. వచ్చి మా బ్యానర్లు చూసి రావాలరా, ముందు ఉపప్రావ్యం వెళ్ళి అక్కడి నుంచి వస్తా, దానికే చూడు పర్వాలేదు. ఇది అప్పుడే తెలుసుకున్నాడు ధర్మరాజు. తెలివితేటంటే ఏమిటి, దుర్మార్గులకే తెలివి ఉండదండి, బుద్ధిమంతులకు మహా తెలివి ఉంటుంది. ధర్మరాజు తెలివి చాలా పెద్దది, ఎవడూ ఎస్టిమేట్ చేయలేనంత తెలివది. మామా ఆయన ఆయన ఒక పొరపాటు జరిగిందిలా క్షమించమన్నాడు. నాకు తెలుసులే అంత, పర్వాలేదయ్యా నువ్వు క్షత్రియుడివి, మహాదాతవు, నీకు సంతోషం కలిగింది ఇచ్చేసావు పో, దానికి ఎవరు కాదంట. అయితే నా ఒక్క మాట కొంచెం, ఒకటేమిటి ఎన్ని చెప్పు చెప్తాను. ఒకనాడు చూడండి, ఎప్పుడో జరగబోయేదాన్ని ఫోర్కాస్ట్ చేశాడు. ఒకనాడు తప్పక కర్ణార్జున ద్వంద్వ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నిన్ను సారథిగా కోరుకుంటాడు ఈ విధవ. అప్పుడు కొంచెం నీ మేనల్లుండి కనిపెట్టు, అంతకంటే కావాల్సింది. శబాష్, భలే సమయం చెప్పావు పో తప్పకుండా అన్నాడు. నువ్వు చెప్పకపోతే సారథ్యానికి ఒప్పుకునేవాడిని కాదు, సారథ్యానికి ఒప్పుకుంటా వీడికి శడగోపరం పెడతా. తూలిన పందికై హరునెదుర్కొని రేచిన గృద్ధులాట కుస్తీల బలిష్ఠుడై కరకు తేలిన వాడు మహేంద్ర సూతి. ఆ శూలికి గుండె లేదు ఎదురు చూడనగాదిగా యుద్ధభూమిలో రాలదలంతువో పరశురాముని శిష్యుడనన్న బిర్రునను. వస్తావురా అంటాడు ఎక్కగానే. ఇది మొదలు మంగళాశీర్వచనం శల్య సారథ్యం. అంతటి ప్రజ్ఞావంతుడు శల్యుడంత వాణ్ణి పట్టినవాడు గనక, ముందుగానే జాగ్రత్త వహించాడు గనక, 11 చౌహిణీల సైన్యం వచ్చింది వాడికి. పాపం నిన్న మొన్న అరణ్యాజ్ఞాతవాస దుర్భర దురంత దుఃఖాలు తీర్చుకొని బయటపడ్డ పాండవులకు వారంతట వారు వచ్చిన వారు తప్పితే వీరు పెద్దగా ప్రయత్నించిన వారు ఎవరు లేరు. 7 చౌహిణీలు వచ్చాయి. దుర్యోధన నీకెట్లారా గెలుపని గుడ్డిరాజు ఏడుస్తూ ఉంటే కొడుకు చెబుతాడు, పిచ్చివాడా మహారాజా ధృతరాష్ట్రుడితో బృహస్పతి నీతి శాస్త్రంలో ఏం చెప్పాడో తెలుసా, 3వ వంతు తనకంటే తక్కువ వాణ్ణి సులభంగా గెలవచ్చని చెప్పాడు నీతి శాస్త్రము. లెక్కవే నేనంతా సెన్సెస్ లెక్కలు వేసే ఉంచా. మనది 11 చౌహిణీలు, వాళ్ళవి 7 చౌహిణీలు. ఏడు నాలుగు దగ్గినాయి. నాలుగు మూడు పన్నెండు, మూడో వంతు మనకంటే వాళ్ళు తక్కువ, మూడో వంతు మనకంటే డిస్కౌంట్లో ఉన్నారు కనుక సులభం వాళ్ళను గెలవటం అన్నాడు. కానీ వాడు మరి ఇంకోటి ఆలోచించాలే, బక విధ్వంసి జటాసురంతకు హిడింబ ప్రాణపారీణు కీచక నిర్మూలన కేడిలోలు సమరోత్సాహైక శూర ప్రవర్తకు నాగాయుత సామ్య కీర్తిత బలోదగ్రున్ ప్రతివ్యూహ దాహకు భీములు కొనివచ్చు ధర్మజుడు బాహాటోపగం సూపగం.
ఏవి తిక్కనండి పద్యాలు, స్వర్ణమయమైన పద్యాలు రాశాడు. అది తిక్కగా అర్థం కాదనుకుంటే మనం పరిశ్రమ చెయ్యక, తిక్కన గారి పద్యం చదవతగినట్టు చదివితే సులభంగా తెలుస్తుంది. లేక రామునితో ఒక పెవరుండిట్లయ్యే అంటే తస్తే తెలియదు. ప్రజ్ఞానిధి అయిన నీతి శాస్త్రవేత్త అయిన మా పెద తండ్రికి ఈ దౌర్భాగ్యులా చెప్పగలవారు? వాళ్ళ మాటలు పట్టించుకో నడుస్తాడా మహారాజు? దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, కర్ణుడి మాట వేదం. తస్మిన్ శమ కేవలము నోపలభ్య. అయినా ఈ శాంతి కుదిరేది కాదు. ఎందుకని? సర్వము స్వకం మన్యతే మద్గతార్థం. అసలు ఈ రాజ్యం ఎవరిది? మొదటిగా విచారిస్తే పాండురాజు. నా అంధ కురూణాం అనురూప నృప. కళ్ళు లేని వాడికి రాజ్యాధికారం లేదు వెనకటి చట్టంలో. నాయనా కుమారుడు కలిగాడన్నావు, కలుగుతాడన్నావు, వాడి కళ్ళుండమన్నావు, ఏమి లాభంరా తండ్రి, మరొక కుమారుణ్ణి ఇవ్వమన్నది సత్యవతీదేవి వ్యాస మహర్షి వారి. సరే ఆ కుమారుడు పాండురాజు అయినాడు. ఇక్కడో ప్రశ్న, పాండురోగి అని కాదు కాదండోయ్, పాండు అంటే పాండురంగా అని పేరుందండి. వాడి షార్ట్ కట్లో పాండు పాండు అని పిలిచారు, అంటే వాడికి పాండురంగం ఉందనే. అర్థం లేని ఆలోచనలు మనవాడు చేస్తారు, ఎక్కడా రోగి కాడాయి. అయితే కొంచెం నా సమ్మత అన్నాడు దేవీ భాగవతంలో. అనేక పురాణాలు విచారించినాయి పాండురాజు క్యారెక్టర్ మీద. నా సమ్మత అన్నాడు అంటే ఏంటి? పెద్ద అందమైన వాడు కాదు. అందం అనేది ఒక్క తెలుపులో లేదండి. ఎట్లా ఉన్నాడే పెళ్లి కొడుకు చూసి వచ్చావన్నా, తెల్లమొహంగా ఉన్నాడు అన్నాడు. తెలుపు కదా బాగా ఉన్నాడు, తెల్లమొహం అంటే మంచిది, కందగడ్డలాగా ఉన్నాడన్నాడు. అది వాడే తెలుపు నలుపు ఎరుపుల కలయికలో వస్తుంది కానీ అందము ఏదో ఒక కలర్లో బ్లాక్ బోర్డు మీద చాక్ పేస్తో రుద్దుదేవురాదు. అంత శుద్ధమైన తెలుపు అని అర్థం. కనుక పాండురాజు రాజ్యాధికారి, రారాజమ్మడు రాజ్యమేలగా, రారాజమ్మడు రాజ్యమేలగా, అపార స్ఫార దోసారమే పారన్ రాజుల నాజులం గెలిచి నాడా సేతు సీతాచల లక్ష్మారాజ్యమ్మును పాండురాజు కొలువై వర్ధిల్లగా. గరాబంబున ముట్టిరి కొంగు బంగారమై. అపహరించడానికి ముట్టారు ఈ ధార్తరాష్ట్రులు కౌరవులు. ఎవడు రారాజు? రాజ్యం ఎవడిది? ఈ చతుస్సముద్రముద్రధనాబలయ రాజ్యాధికారం పాండురాజుది. ధృతరాష్ట్రుడు నిశానాదారు. కొంచెం ఏమైనా కించపడతాడని వాడిని కొంచెం తృప్తిపరచడానికి కుర్చీలో కూర్చోబెట్టాడు అంతే. ఫర్మాన అధికారం యోగ్యత దాయాత్వం పాండురాజు. మా రాజ్యాన్ని మొత్తం అపహరించి మనదే అనుకోని మళ్ళీ అడవికి మమ్మల్ని పంపించాలని ఆలోచించే దుర్యోధనుడి మాట వినే ధృతరాష్ట్రుడి దగ్గర శాంతి ఎలా కలుగుతుందిరా సంజయ? అదిగాక ఈనాడు వాడెంత పొగరులో ఉన్నాడు మహారాజు దుర్యోధను. చక్రధరు లెక్కగొన్నాడు. పరాక్రమ నిధి అర్జునునకు రాధేయ భుజా విక్రమం ఎదురుగా కొని నిర్వక్రము చేసుకొను రాజ్యము వెళ్ళం. చక్రధరు లెక్కగొన్నాడు. వాసుదేవ స్వామిని కూడా లెక్కలో వాడు ఆలోచించడం లే. పరాక్రమిణి సంజాప సవ్య సారణ సామర్థ్యం కలిగిన అనితర శస్త్రాస్త్ర పాండిత్య వైభవం కలిగిన మా సవ్యసాచిని ఎదురుగా వాడు కర్ణుణ్ణి పెట్టుకొని పూజిస్తున్నాడు. శాలగ్రామ పూజ చేసినట్టు. ఎందుకని? అర్జునుణ్ణి గెలవటానికి వేరే దారి దొరక్క ఒక కర్ణుడితో ఏదో అవుతుందని భ్రమపడుతున్నాడు. మీ వారికి మా సంగతి తెలియదా? చాపాచార్యుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామయు, కర్ణుడు, ఉపశ్రేష్ఠుడు తారు మున్నెరుగరే. ఇదివరకు యుద్ధాలు జరగలే. ఘోషయాత్రలో, ఉత్తర గోగ్రహణంలో, భయంకర రణరంగాలలో వీరంతా లేరా? ఆనాడు ఒక్కే ఒక్క అర్జునుడు. అనితర సాధ్య దివ్య విక్రమ ప్రభావం చేత సమస్త కౌరవ పరివారాల తలపాదాలు కోసి ప్రాణాలు మాత్రం తీయక దయాశాలి అయి మూర్ఛన గాంధర్వాస్త్రం చేత అందరినీ మూర్ఛింపజేసి వచ్చాడే. కయ్యంబులు ఎట్లు ఆశాపాశంబులు జుట్టలా విరిగి సావేణి మార్కుందురు ఇంతే పో తమ్ము కపిధ్వజ ప్రభల అంధీభూతులను సేయవే. ఒకనాడు కురుక్షేత్ర భయంకర రణరంగానికి చేరిన నాడు కపిధ్వజుడైనటువంటి మా సవ్యసాచి యొక్క రథము యొక్క జెండా కాంతులు కళ్ళు జిగేల్మని మీరు ముట్లు కల్పించవా? మీ వారికి తెలియదా? సంజయ ఏమంటున్నావు నాయన? మే వారిని గెలవటం కష్టమని చెప్పావు కాదు? ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అది మాకు తెలుసు. సరే, అది ఇప్పుడు ఎందుకన్నాడు? యుద్ధం అయినప్పుడుగా. యుద్ధం కాకుండా ఉండటానికిగా వచ్చావు నువ్వు. రణమున వారణం గెలువరాదను పలుకులు అటుండ నిమ్ము. అది కట్టగట్టి అక్కడ పెట్టమన్నారు. ఎంత నిట్టండి ధర్మరాజు. రణమున వారలం గెలువరాదను పలుకులటుండ నిమ్ము. సద్గుణుడవు నీవు వచ్చితి ప్రకోప శమంబుగా పలికితి ఇంకా సైరణ తగసేడు వారము. నువ్వు వచ్చావు బుద్ధిమంతుడి, చక్కగా మాట్లాడావు, హితం చెప్పావు, శాంతి పొందుతా. సైరణ తగ సేడు వారము పరాభవముందియు మున్ను వారి దుర్గుణములు సహిచుట ఒక కొంత ఎరుంగుదువు ఇంత ఏటికి. వాళ్ళెప్పుడూ తప్పులు చేయటం మేము సహించడం అలవాటే కదరా. వెనక సహించినట్టే ఇప్పుడు సహిస్తాం. వారు సహించడానికి మామూలు పనులు చేశారా? అవి ఒక వీరభారత కులంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు దరిద్రిపై గురియు దుర్భర దుస్సహ దుర్దినములు అయ్యవి పది మందిలో ఒక మహాసతి పైటచ రంగు బట్టి ధర్మువు దిగద్రావి రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తములు. అంతేనా? అంటగరాని అగ్నికెనయ్యినది ద్రౌపది అట్టి సాధ్వి పర్యంత మొగాలమూని అకటాయని అశ్రుణురాలని హెచ్చిన తుంటరివై సహోదరులతో సభలోన పరాభవించినావంట మరంతివై వదినక మొనగాలితనం సూపుటల్. అవన్నీ సహిస్తావయ్యా, వదిలేసేమన్నారు. యచ్చాస్మాకం కైరవైర్ భూతపూర్వం యానో వృత్తిర్ధార్థ రాష్ట్రే తదాసీత్. అట్లాగే ఉంటాం, మెనగట్లాగానే ఉంటాం. సంజయ, అందుకేగా నువ్వు వచ్చింది? అదే కావాలన్నాడు. అదేరా నేను కోరేది? అజ్యాపి తత్ర తథైవ వర్తతం శాంతిం గమిష్యామి త్వం యథాత్ర ఇంద్రప్రస్థే భవతు మమైవ రాజ్యం సుయోధనో యచ్చతు భారతాగ్ర్య.
సంజయ, ఇప్పటికి కూడా సందేహం లేదు,
ఇంకను నట్లుగా తలపు ఏ ఒక కీడునకుందొడంగము ఆశంకలు దక్కుము అయ్యకు విచారము కలిగిన ఏని బాంధవం వంకురమొత్త మావలన నక్కటి కంబులయంగా మమ్ము ఏ వంకకు పోవనీక గరువంబు జగంబు ప్రశంస సేయగన్.
మా నాన్నగారికి ఇప్పటికీ నా అనుగ్రహం కలి మేము పోట్లాడుకోకుండా సమరసంగా ఉండాలనుకుంటే చాలు నాయన, అదే చాలు. శాంతింగమిష్యాను, శాంతి పొందుతా. వెనక జరిగినవన్నీ మర్చిపోతా బొమ్మన్నాడు. ఇంకెందుకు ఆలోచన పోవేళ్ళు చెప్పు.
ఇంద్రప్రస్థే భవతు మమైవ రాజ్యం.
23 సంవత్సరాలు పరిపాలించి జూదంలో ఓడగానే వదిలిపెట్టి వెళ్ళామే, అది మాది మాదే.
దుర్యోధనుడు హెడ్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు, రాజధాని హస్తినాపురం మామూలు.
ఓ పరిష్కారమేగా గమ్మన్నాడు. వీడి చెక్కులో ఆ మాట లేదుగా ఏడిచి.
నా మూర్ఛయేతన్నాడుగా, ఇచ్చే సంగతి ఎత్తుకోబోకురా అన్నాడు.
సంజయ, నీకు ఫుల్ పవర్ పటాన్ని ఇచ్చేశాను, కానీ జనరల్ పవర్ పటాన్ని ఇచ్చాడు, కానీ దాంట్లో ఇచ్చే సంగతి వద్దన్నాడు.
ఇచ్చే సంగతి లేనిది ఏంది నా బొందా, ఇంకేమిటి ఇచ్చేది?
అప్పుడు వాడంటాడు, స్వామి మహారాజా మహాపండితుడు కనుక సంజయ రాయబారం ఇది తమాషా.
అయ్యా, ధర్మనిత్యమైనది నీ స్వభావం, పరమశాంతమూర్తివి.
ఆలోచించు, జీవితం అనేది నీటి బుడగలాంటి. దీన్ని 2 వేదాంతాలు ఉన్నాయి, మెట్ట వేదాంతం ఒకటి, పల్లం వేదాంతం ఒకటి. ఎదటివాడు సొమ్ముకు టోపీ పెట్టేటప్పుడు వచ్చే వేదాంతం ఇది. సొంత విషయానికి వస్తే అది మాగాణంలోకి వెళ్ళిపోతాడు. అన్నీ కావాలన్నీ ఉండాలి. ఈ పాండిత్యం మాటలు, పాండిత్యం మాటలతో న్యాయం ఎప్పుడూ కూడా వక్రించకూడదు. సంజయుడు చేశాడు ఈ పని. మహారాజా, మీ రాజ్యభాగం మీకు ఇవ్వరనుకో, సంపేటమేనా?
నచేత్ భాగం కౌరవ అన్యత్ర యుద్ధ ప్రయచ్చేరన్ను తుభ్యమజాత శత్రు.
ఎంత అన్యాయం అండి, ఆ రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేసి చంపుతావా? అప్పుడు నీకు వాళ్ళకు తేడా ఏమిటని చూడండి, ఎట్లా తీసుకొచ్చి పెట్టాడు.
రాజ్యం కోసం నువ్వు వాళ్ళని చంపడానికి సిద్ధమైనావు, రాజ్యం కోసం నిన్ను మోసం చేయడానికి వాడు సిద్ధమైనారు.
చంపడానికి సిద్ధం కాలేదుగా వాళ్ళు, ఇంకా పెద్ద మనుషులే. దాయాదులు రాజ్యం ఇవ్వలేదని చంపడం న్యాయమా?
భైక్షచర్యామపి అంధకవృష్టి రాజ్యే శ్రేయో మన్యే నతు యుద్ధేన రాజ్యం.
యుద్ధం చేసి రాజ్యం సంపాదించడం కంటే నీవు బిచ్చమెత్తుకోనైనా బతకొచ్చు కదయ్యా అన్నానని కాదు. అది కూడా ఎక్కడండి, మా కౌరవ రాజ్యంలో బిచ్చమెత్తే పెట్టని కొడుకు. వీళ్ళకు మిచ్చం పెట్టకూడదు అని ఒక స్పెషల్ రూల్ యాక్ట్ ప్యాస్ చేయవచ్చు. ఏం చేస్తాం? అంతక వృష్టి రాజ్యే ఆ యాదవులు వాళ్ళు పరిపాలించే శూరసేన గుజరాత్ వగైరా దేశాలు ఉన్నాయే, అక్కడ అడుక్కో తిన్నా తినొచ్చు.
ఇక్కడ తమాషా సూటిపోటి మాట ఉందండి, అది మేము కొత్తగా మీకు ఇప్పుడు అంటున్నాను, అనుకోవద్దు. ఉపనయనమున మాట ఉన్నవా ఉన్నది సుమ్మా అని
అయ్యా ఇవాళ బెచ్చవత్వం అంటే తప్పెందుకు, నీకు ఉపనయనంలో ప్రారంభించింది అది కదా, మాతృభిక్ష పితృభిక్ష.
మీరు వెనక ఏకచక్రపురంలో చేసింది ఏమిటన్నాడు. 3 ఏళ్ళు
బెచ్చవెత్తుకోనేగా. ఇక్కడ సంజయ రాయబారం పంచమ వేదం మహాభారతం. ఈ పంచమ వేదంలో ఒక చక్కని ప్లాట్ఫారం వేదిక తయారు చేసి వేదముల యొక్క క్లిష్టమైన రహస్య విచారణ వేదవ్యాసుల వారు చేస్తున్నారు. ఇందాక నుంచి పద్యాలు, కందరగోళం, కథ, నీతి, వ్యవహారం, ప్రాపంచికం, ఒక్క ప్రాపంచికమే ఉందనుకుంటే పొరపాటు, ప్రాపంచికం ఇందులో లేదనుకుంటే పొరపాటు, లేకపోతే మనం వినలేం గనక. ప్రాపంచికం కోసమే భారతం పుట్టింది. కానీ కేవలం ప్రాపంచికం కాదు, పరమార్థం, పరమార్థ లక్ష్యం ఉన్నది. ఇక్కడ సంజయుడు చెప్పే వాదం అంతా సన్యాసము యొక్క స్తుతి, సర్వసంగ త్యాగం. ఇక అంతా నశ్వరం. పదార్థమున యందు కోరిక ఉండకూడదు. అనవసరంగా వ్యాసంగంతో పుణ్యపాపాలు చేస్తాం. పుణ్యపాపాలు చేస్తే అవి ఎక్కడికి పోవు. కర్తు పూర్వం గచ్చతి పుణ్యపాపం భారతం చెప్పారు. నీ వెంటే ఉంటాయిరా పుణ్యపాపాలు అంటారు. వెంట ఉండవుటండి, నీకు ముందు ఉంటాయిట నిన్ను నడపడానికి. అది తీసుకెళ్ళినట్టు మనం వెళుతూ ఉంటాం. ఈనాడు ప్రారంభం అనుకున్నా, కలిసి వచ్చిందనుకున్నా, చెడ్డ రోజులు అనుకున్నా, వెనకటి పాపము యొక్క, కర్మ యొక్క ప్రభావం అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అయితే పురుష ప్రయత్నానికి ఏమిటి విలువ అడుగుతారు. ఏమండి, వెనకటి జన్మ యొక్క ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది కదా. ఆ ప్రారంభం బట్టి వాడు కూలీ చేశాడు, వాడు దొంగతనం చేశాడు, వాడు మద్యపానం చేశాడు, వాడు తప్పే ఉందండి, అది వెనకటిదంతా రిపీట్ అయిపోయింది, ఇందుట్లో వీడేం చేస్తాడని అక్కడే ఉందిరా ఆయన. వెనకటి సుఖదుఖాలు అనుభవించడానికి ప్రారంభం, కానీ నువ్విప్పుడు మళ్ళీ తయారు చేసే పనికి నీకు ఫ్రీడమ్ ఉంది. నీకు ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ శంకరమఠానికి సాయంత్రం భారతం విందామని వెళదామని అనిపించింది, సినిమా కడదామని అనిపిస్తుంది ఈ పక్కన ఆ సంస్కారం వెదవది. దాన్ని అడిచి శంకరమఠానికి వచ్చే ఫ్రీడమ్ నీకుంది. నీవక్కడ అలసుడమై అది చెప్పినట్టు వింటం మొదలు పెడితే అవి చెప్పినాయి, ఏం చెప్పినాయి, నీకు ప్రారంభం చెప్పింది కాదు. ప్రారంభం నీకు ఎప్పుడూ చెప్పదు. మరి ఏం చెబుతుంది? ఈ విధవ ఇంద్రియాలు చెబుతాయి, మనస్సు, బుద్ధి, దిక్కుమాల బుద్ధి. వచ్చామండి, పురాణం వింటున్నాం, పూర్తిగా కూర్చోనిస్తుంది, ఆ దిక్కుమాలింది. సూపర్ బజార్ వెళ్తే బాగుండదు. ఏదో అనిపిస్తుంది. ఈ మనస్సున్నదే, ఈ మనస్సు యొక్క వ్యాకులత, చాంచల్యం, దీన్ని కంట్రోల్ చేసుకునే ఫ్రీడమ్ ఉన్నది మనకు. అది మనం ఆలోచన, అంతరాలోచన చెయ్యాలి. ఈ బుద్ధి కలుగుతున్నది, ఇది న్యాయమా కాదా, చాలా తప్పిది, పొరపాటు, చెప్పలు వాయించాలి. సంపద్వర్గము పారద్రోని రిపులం చంకించి కళంకములు నరికి బంధక్లేశ దోషంబులం చింపులు చేసి వయో విలాసములు సంక్షేపించి భూతంబులం చంపల్ వేయక నిన్నుగాననగునా శ్రీకాళహస్తీశ్వర. నీకు ఆ స్వతంత్రం ఉన్నది ఇక్కడ. ఈ స్వతంత్రాన్ని వినియోగించాలి కనుక పుణ్యపాపాల ప్రవృత్తి కలుగుతుంది. ఇవి నశ్వరం. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి. ధనం రావటం పాపం కాదు, భోగం అనుభవించడం పాపం కాదు, సంసారం చెయ్యటం పాపం కాదు, పిల్లా జల్లా కలగటం పాపం కాదు. మరి ఏది పాపం అన్నారు? దాని ఎందు నువ్వు అతుక్కోపోవటం పాపం. ఈ చూసారా, మనస్సు ఉన్నదే, దాని ఎందు క్రియేట్ అయి ఉంటుంది. తస్సదీయ భార్య దగ్గర ఉండదు, కానీ ఆమె మాటలే మనస్సు తిరుగుతూ ఉంటాయి, తారకరామం జపంలాగా. ఇది విషయ ధ్యానం కాక భగవత్ ధ్యానం ఉండాలి. ధ్యానం అనేది అక్కడుండాలి. ప్రారంభాధీనంగా జరిగే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటికి రాకడా పోకడా. ఎందుకని? అది సహజం, వాటిని ఎవడు ఆపలేడు. వాటిని చూస్తూ ఉండాలి, విచిత్రంగా చూడాలి. ఓ సినిమా చూస్తున్నావు, అక్కడ ఫైటింగులు, కూరీలు, చావులు, నువ్వు బాధపడుతున్నావా? విలాసంగా చూస్తున్నావు,
విలాసంగా చూడు జగత్తును. నీకొచ్చే భోగాలు సుఖాలు కూడా విలాసంగా చూడు. ఇది నాదనుకొని చూస్తావు అక్కడికి వచ్చేటప్పటికే, అది తప్పు. ఇక్కడ ఏం చెప్పాడు? సర్వసంగ పరిత్యాగ రూపమైన ధర్మాన్ని చూపిస్తున్నాడు సంజయుడు. ధర్మరాజు ఏమంటున్నాడు? గృహస్థు సంసారం ప్రవృత్తి ప్రజాతంతు మావ్యవచ్చేచ్చి దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అందరూ బ్రహ్మ అనుకున్నా మళ్ళీ దేవతా స్వరూపం వేరే 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 అలా చూస్తున్నాం. నీవు ఈ స్థాయిలో ఉన్నావు గనక కనుక నీవు చేసే హింస చేసి రాజ్యాన్ని భోగాన్ని ధనాన్ని సంపాదిస్తే పాపం కాదా? ఎందుకయ్యా? యోగాభ్యాసంలో మనస్సు పెట్టు, ఉపరమణంలోకి వెళ్ళు. ఆ ఏం దొరికితే అత్యను అరణ్యంలో తిన్నా పర్వాలే, మెచ్చమెత్తినా పర్వాలే. అప్పుడు ధర్మరాజు అన్నాడు ఒక మాట, ఆయన ఎత్ర అధర్మ ధర్మరూపాణి బిభ్రత్, ధర్మ ఎత్ర అధర్మరూపాణి ధత్తే. అసలు ధర్మాన్ని విచారించాలంటే ధర్మం ఏదో ధర్మం కానిదేదో తెలియాలి. మనకు తెలిసిన పడిగట్టు మాటలు ధర్మం కాదు. ఓ రిక్షా ఎక్కాను దిగా, 5 రూపాయలు ఇచ్చాను, ఇదేం ధర్మం అయ్యా? 10 రూపాయలు ఇవ్వమంటాడు వాడు. 2.5 తీసుకుంటారా? నువ్వు 5 తీసుకున్నావు, ఇదేం ధర్మం అంటాడు. ఇది ధర్మమా అది ధర్మమా చెప్పండి? ఇదే ధర్మం అంటే చివరకు చౌకబార వ్యవహారం. ఇదే ధర్మం అంటే ధర్మము ధర్మంగానే కనపడుతుంది ఒక చోట. ఎక్కడ? వశిష్ట వామదేవ ప్రభుత్వులైన మాననీయ మహత్తర మహర్షుల దగ్గర ధర్మం అధర్మంగా కనపడుతుంది. కొన్ని చోట్ల అవధూతలు, జ్ఞానులు, వేత్తలు, దిగంబరులు, మహానుభావులు, శ్రీదత్తాత్రేయ దూర్వాసాదుల దగ్గర వారి ప్రవృత్తి మీకు హేక్ష్యంగా కనపడుతుంది. అందుకని షిరిడీ సాయిబాబా గారు స్నానం చేశారా, సంధ్యావందనం చేశాడా, ఆయన ఎవరికైనా పాఠం చెప్పాడా, ఆయన అగ్నిహోత్రం చేశాడా? పిచ్చివాడా, ఆయనకి ఏమక్కర్లే. ఎందుకని? జ్ఞాని దృష్టిలో ఏమి లేదు గనక. తస్య వేద అవేద త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణములు సత్వరజస్తమో గుణాలను శాసించడమే వేదం చేస్తుంది. దీనికి అతీతమైన స్థితిలో వేదం లేదు. సంధ్యావందన భద్రవస్తు భవతే భో స్నానా తుభ్యం నమః ఓ దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమా క్షమ్యత. ఓ సంధ్యావందనమా నీకు నమస్కారం, దేవతల్లారా మీకు గుడ్ బై, పితృదేవతల్లారా మీకు నమస్కారం. ఎందుకని? నేను ఇవన్నీ చేసే ఓపికలో లేనున్నాడు. ఎందుకని లేడు? సర్వకాల సర్వావస్థలయందు నందనందన సుందరాతి సుందర దివ్య పాదారవింద ద్వయముందు హత్తుకున్న మనస్సుతో సంతత ఆనందంలో ఉన్నాడు భగవదానందంలో. వాడికి సంధ్యావందనం ఎందుకు, మంత్రపుష్పాలు ఎందుకు, ఇంకో పూజలు ఎందుకు, పురస్కారాలు ఎందుకు, హోమాలు ఎందుకు? ఇవన్నీ మనకి ఎందుకంటే ఆ చిత్తం ఆ లగింపు కుదరటం కోసం. అది కుదరని స్థాయిలో ఉన్నప్పుడు మనకు కావాలి. కనుక అవధూతలు, జ్ఞానులు, వేత్తలైన వారి ధర్మం ఉన్నదే, మీ దృష్టిలో అది అధర్మంగా కనపడుతుంది. అధర్మం ధర్మంగా కనపడుతుంది ఒక చోట. ఎక్కడ? వాడు తెల్లవారు కావునే లేస్తాడు, ఎప్పుడూ జపం చేస్తాడు, ఎప్పుడూ మంత్రాలు చదువుతాడు. ఏం చేస్తాడు వాడు? ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. భూతప్రేత పిశాచాలు ఆవిహింపజేస్తాడు. వాడు మీ దృష్టిలో పెద్ద అనుష్ఠాత తపస్వి బోధ అనుష్ఠానం ఉందండి అనుకుంటారు. అక్కడ అధర్మం ధర్మంగా కనపడదు. ధర్మం ధర్మంగానే వశిష్ఠాదుల ఎందు, అనాచార అవివేక ప్రజల ఎందు అధర్మం అధర్మంగానే కనపడుతుంది. నేను ధర్మ ప్రవృత్తిలో ఉన్నానా లేక అధర్మ ప్రవృత్తిలో ఉన్నానా తెలుసుము అని తరువాత దూషించమన్నాడు ధర్మరాజు. అబ్బాయి,
సరే ఇన్ని మాటలు ఎందుకు?
మనీషిణం తత్వ విచ్ఛేదనాయ, మనోనిగ్రహం కావాలనుకున్న మహానుభావులకు సత్వచ్ఛేదనం కోసం పుట్టింది యమ నియమాదులతో కూడిన యోగాభ్యాస అధ్యాత్మ చింతన ఆత్మతత్వ విచార శ్రవణ మననాలు.
ఎలా?
ఈ బుద్ధికి ఆ పరమాత్మ ఏకలోలీభావం పొందుతుంది, చిదాత్మ. గుహాం ప్రవిష్ట పరమే వ్యోమన్ను, ఈ బుద్ధి చిదాత్మ ఒకటే అనిపిస్తుంది, అందులో ఉన్నాం మనం. అందుకని బుద్ధి కలిగిందల్లా నేనేను అనుకుంటాం. యోగాభ్యాసం చేత, శ్రవణాదుల చేత, ఆత్మతత్వ జిజ్ఞాసల చేత, ముంజా ఇషీకాన్యాయం అన్నారు, కొబ్బరి బోండానికి చుట్టూ పట్టుకున్న పీచును తీసి కొబ్బరికాయని బయటికి లాగినట్టుగా బుద్ధిని వేరు చేసి చిదాత్మను శోధిస్తారు జ్ఞానవేత్తలైన వారు. అది శోధించేటువంటి వారు తత్వమసి మహావాక్యములు చెప్పుకుంటూ భిక్షాటనం చేస్తూ సర్వసంగ పరిత్యాగం చేస్తూ అఖండ వైరాగ్యంలో ఉంటారు. కానీ మాబోటి వారు కర్మ మార్గంలో, ప్రవృత్తి మార్గంలో, ధర్మ నిర్వహణలో ఉన్నవారం కనుక మాకు అది సరి అయింది కాదు. ఇప్పుడు నేను చేసేది ధర్మమా కాదా నీకు సందేహం ఉంటే శ్రీకృష్ణస్వామి వారు ఉన్నారు, సర్వజ్ఞమూర్తి, వారు చెప్పవచ్చు అన్నారు. అప్పుడు వాసుదేవ స్వామి వారు అంటారు, సంజయ ఇప్పుడు ఇక్కడ వాదం ఏమిటంటే ప్రధానం, కురు కర్మ త్యజ. వేదంలో రెండు మాటలు ఉన్నాయి, కర్మే చెయ్యాలి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా జాతు తిష్ట చకర్మకృతు, కర్మ చెయ్యకుండా ఎప్పుడూ ఉండలేవు గనక విద్యుక్తమైన కర్మే చెయ్యాలి. ఇంకో చోట చెప్పింది వేదం, నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. కర్మ లేదు, ఏమి లేదు, అన్నీ వదిలేసాయి, ఒక్క త్యాగం చేతనే అమృతత్వం కలుగుతుంది. ఈ రెండిట్లో నిజమైనది ఏది? వేదం ఏం చెప్పింది? రెండు మార్గాలు చెప్పింది. రెండు మార్గాలు చెబితే మనకు ఎట్లా వస్తుంది? ఆ మార్గం ఈ మార్గానికి విరోధం కదా. అదే ఆర్య సమాజం వారు ఏమంటారు, త్యాగమే గొప్పదన్నారు కనుక యజ్ఞాలు చేయొద్దని వారు వాదిస్తారు. వచ్చి త్యాగం అర్హుడైన అధికారికి చెప్పిన మాత్రమే, గృహస్థుకు చెప్పినది కాదది, యతికి చెప్పినది. యతికి త్యాగమే, గృహస్థుకు సంగమే. గృహస్థు తప్పకుండా సంసారంలో ఉండాలి. ఎందుకని? నిరారంభ గృహీ చైవ కార్యవంశ్చైవ భిక్షుక. కంఠే బద్ధ్వా శిలాంగుర్వీం పాతయేచ్చైవ సాగరే, విదురనీతి. గృహస్థై నేను ద్రవ్యార్జన చెయ్యను అన్నవాడు, సన్యాసి అయి మఠాలు కడతా, పాఠశాలలు పెడతా, దేవాలయాలు కడతా అని చందాలు వసూలు చేసేవాడు. ఇద్దరికీ మెడలో పెద్ద రాయి తగిలిచ్చి ఏట్లో మారే ఉన్నారు. ఇది విదురనీతి అండి, నేను చెప్పేది కాదు. కంటే బద్ధ్వా శిలాంగుర్వీం పాతయేచ్చ మహోదధౌ. ఎందుకని? వాడికి ప్రవృత్తి పనికిరాదు, వీడికి నివృత్తి పనికిరాదు. అందుకే ద్రోణాచార్యుడంతవాడు పిల్లవాడు, సాటివాళ్ళ పిల్లలంతా అవుపాలు తాగుతుంటే తన కొడుకు పిండిపాలు కలిపి నీళ్ళివ్వాల్సి వచ్చింది గౌతముడి భార్య కృపి. ఛీ, పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్న తర్వాత సంపాదించి వాళ్ళకు పెట్టి తీరాలి, నేను దౌర్భాగ్యుడినైనారని అప్పుడు వదిలేసి వచ్చి హస్తినాపట్టణంలో ఉద్యోగంలో చేరాడు. ప్రవృత్తి ధర్మంలో గృహస్థు ధనార్జన చేయాల్సిందే, కర్మకాండ చేయవలసిందే. కురు కర్మైవ కౌంతేయ కర్మ జ్యాలోక్య కర్మణ. కర్మ చాలా గొప్పది, కర్మ చేయకుండా ఉండలేవు. గృహస్థు
క్షత్రియుడు అయిన ధర్మరాజుకు మెట్టవేదాంతం చెప్పాడు సంజయుడు. కనుక ఇందులో అర్థం ఏమిటంటే, వీలైనంత వరకు ఆశ్రమాలు నాలుగు, నాలుగాశ్రమాల్లో గొప్పదేదన్నారు గృహస్థాశ్రమం. ఎందుకని, తను తింటాడు ఎదుటివాడికి పెడతాడు, ఎవడు పెడతాడా అని ఎదురు చూస్తాడు ఆ సన్యాసి బ్రహ్మచారి. యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్న స్వామినా ఉభౌ. యతి బ్రహ్మచారి, మీరు వండుకున్న అన్నంలో భాగాన్ని కోరేవాడు. గృహస్థు భూతబలులు, కాకికి, కుక్కలకు, అతిథులకు, అభ్యాగతులకు, బంధువులకు, ఆశ్రితులకు, పెద్దలకు, యతులకు, బ్రహ్మచారులకు, అందరికీ పోషించేవాడు గృహస్థు. సమస్త భూతాలకు యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి బాలకాః తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః. మనుస్మృతి. తల్లి దగ్గర ఎడ పిల్లవాడు, పెద్దవాడు, చిన్నవాడు, మధ్యవాడు అందరూ కూడా ఎలా తల్లిని ఆశ్రయించి బతుకుతారో, గృహస్థుకు డబ్బిస్తే చాలా తప్పని, ఎర్రగుడ్డ కట్టిన వాళ్ళకే ఇవ్వాలని, ఇదో పెద్ద ప్రమాద బుద్ధి, మహాపాపమని. యతయే కాంచనందత్వ స్థీమినం బ్రహ్మచారిణే స్థేనాయ చ అభయందత్వ త్రయస్తే నరకంగతా. గృహస్థుకే ధనం ఇవ్వాలి. ఎందుకని, హవ్య కవ్య అతిథి భూత సమస్త సందర్భాలకు ఊపరికి వస్తాయి. గృహస్థుకునే ఫెసిలిటీస్ ఏమిటి? వాడు వేదాంత శ్రవణం చేయవచ్చు, ఉపాసన చేయవచ్చు, ఇతరులను పోషించవచ్చు, తాను తరించవచ్చు, ఇతరులను తరింపజేయవచ్చు. సన్యాసికి ఆయన తరిస్తే చాలా గొప్ప, ఇతరులను ఆయన ఏం తరించలేదు. కారణం, ఆయనకు ఆ సామర్థ్యం లేదు గనక. కనుక సన్యాసాశ్రమం కంటే కలియుగాన్ని ఫేస్ చేసిన మహాభారతంలో సంజయ రాయబారంలో గృహస్థు ధర్మం చాలా గొప్పది. గృహస్థ ధర్మంలోనే, అందులోనే శక్తిస్వరూపమైన ఆ జగన్మాత అంశతో స్త్రీ త సమస్త కర్మాధికారంగా నిలుస్తుంది. ఆమె కోసమే జగత్తంతా నిలవబడి ఉంటుంది. హవ్య కవ్యాలు జరుగుతాయి. ఆయన ఇది సమస్తమైన వేదముల యొక్క తీర్పని ప్రత్యేకంగా శ్రీకృష్ణస్వామి వారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ సిద్ధాంతం, సంజయ గొప్ప మాటలు చెప్పావు, నెట్టన సభలో ఏ ఊరి కట్టెదురా అరాతిదనముగాక వారు ఎట్టి తులువలో ద్రౌపదిని అట్టుల పరిచెడదే జూదమాడరయందు. జూదాలు ఆడిన వాళ్ళు లేరా? వస్త్రాపహరణాలు జరిపిన జూదాలు ఉన్నవయ్యా? ద్రౌపది పరాభవం వరకు వెళ్ళిన జూదాన్ని నువ్వేదో చేస్తే చేశారు సహించమంటావు. అసలు బ్రహ్మగారు ఆయుధాలు ఎందుకు సృష్టించారు? యుద్ధం అక్కరలేదంటే, గాంధీ గారు యుద్ధం అక్కరలేకుండా రాజ్యం కావాలన్నాడు, కానీ మనం ఆ మధ్య వస్తే పాకిస్తాన్తో యుద్ధం చేశాం. యుద్ధం కోరకూడదు, కానీ అవసరమైతే చేస్తున్నా. అందుకే ఆ శస్త్రాస్త్రాలు పుట్టినాయి. ఈ శస్త్రాస్త్రాలు ఇంద్రుడికి ఇచ్చారు వజ్రాయుధాదులు. ఎందుకని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అదే భగవత అవతార ప్రమేయం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయుధాలు ఎందుకు పుట్టినాయి? దొంగల్ని శిక్షించడానికి. దొంగంటే ఎవరన్నారు? ఇద్దరు దొంగలు ఉన్నారు, ఓడు మద్యపోడు దొంగ, ఓడు మామూలు పిచ్చి దొంగ. మామూలు దొంగ కన్నం వెయ్యాలి, కష్టపడాలి, ఏడవాలి, ఒత్తుకోవాలి, తీరా పెడితే వాడు మెడుగుతూ ఉంటే వీడి పని కృష్ణార్పణ. ఇక బందిపోడు దొంగ ఉన్నాడు, నెత్తిన శటగోపురం పెట్టి సంపాదిస్తూ ఉంటారే. ప్రత్యక్షంగా దోచుకున్న దొంగలు మీ కౌరవులు. పాండవుల యొక్క దివ్య ఐశ్వర్యాన్ని మాయ దురోధరంలో పణంగా పెట్టి మాయ జూదగాడి చేత జూదవాడించి నిలువురా దోచుకొని ఒక కుల స్త్రీకి పరాభవం చేశారు. మహారాజు ఇప్పుడు పాపం నిండు ప్రేమ వరకపోసి నిన్ను పంపించాడు రా సంజయ, శాంతి కోసం. తప్పొప్పులు చేస్తే జీవులు రక్షించవచ్చు, సహించవచ్చు. భగవంతుడు శిక్షించడు, శిక్షించి తీరుతాడు, రక్షించడు.
అత్తరి భీష్మముఖులకు అచ్చటి వృద్ధ జనంబులెల్ల నోరెత్త కమిన్న గుండిరి.
బెల్లం కొట్టిన గుండ్రాళ్ళలా కూర్చున్నారు మీరు.
అత్తరి భీష్మముఖ వృద్ధ జనంబులెల్ల నోరెత్త కమిన్న గుండిరి. మహేశ్వరు చిత్తము ఎరుంగ కుంకి.
రాజుగారి మనస్సుకు ఎట్లా ఉందో అని
నోరత్తి కుమారులంకినియ నోపడా ఏర్పడగన్న నా చిత్తమగాదు లోకముల చిత్తములన్నీ సంతసింపవే.
నోరు తెలుసుకొని చీ విధమా ఈ పనొద్దురా అని అనలేడా?
ద్రౌపదీదేవి పరాభవ అనంతరం అగ్నిహోత్రశాలలో నక్క చూరి అరిస్తే విదురుడు చెబితే కొంప గుళ్ళం గల్లం తవ్వుతుందని అప్పుడు మొదలుపెట్టాడు వరాలు.
అంతదాకా నోరు కదలలేదా?
ఎందుకయ్యా ఈ మాటలు? నువ్వు చెప్పవలసిన మాటలు చెప్పావు, మంచి చెడ్డలు చెప్పడానికి నేనే వస్తున్నా.
అయినను పోయి రావల యుహస్తినకు.
నేనే వచ్చి చెబుతా మంచి చెడ్డలు.
అచ్చటి సంధి మాట ఎట్లయినను శత్రురాజు లబలాబల సంపద చూడవచ్చు.
సంజయ నువ్వు వెళ్ళవచ్చు, రేపో మాపో మేపే హస్తిరాపురానికి వస్తున్నావు. నేను వస్తున్నానని ధృతరాష్ట్రాదులకు చెప్పు, సందేహం లేదు. నా మాటలైనా వింటే బాగుపడతారేమో చూద్దామని సంజయ రాయబారంలో ఉన్న విశేషాన్ని ప్రత్యేకంగా చూపించారు.
మహారాజా నేనే వెళుతున్నా కదయ్యా హస్తినకు.
అయినను పోయి రావలను హస్తినకు అచ్చటి సద్ది మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు. నీ మానస ముందు కలుగు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వచ్చయు విందురు ఎలరు.
తత్సమాధానము మీ విధానము. మీ కోరిక ఏమిటో బయట పెడతా, వాళ్ళు ఏం చెబుతారో మొండి సమాధానాలు అది వింటారు. అక్కడ పెద్దలు ఉన్నారుగా, వాళ్ళ మనస్సుకు తెలియాలి ముందు ఎవరు తాతయు వజ్జయు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యులు పెద్దలు ఉన్నారుగా. పెద్దల మనస్సుకు ఆమోదం కలగాలి మనం చేసే పని, వారి అనుగ్రహం కలగాలి. వారు ఆమోదిస్తారు చాలు. జగద్గురువులు సాక్షాత్ శారదా స్వరూపులు, శృంగేరి జగద్గురు పీఠాధిపతులు, దక్షిణామ్రాయ పీఠాధిపతులు, భారతీతీర్థ మహాస్వాముల వారు వెళ్ళవయ్యా చెప్పు భారతం చెప్పు మా శంకర పఠనులు అన్నారు మొన్న శృంగేరు. నేను వెళతా కదయ్యా నీకెందుకు, చెప్పవలసిన మాటలు చెప్తా. మీరే వెళతారా? ధర్మరాజు ఒప్పుకోలేదు. మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకని? దుర్బుద్ధీనా వశిష్టానా బంధచేతసాం దుర్మార్గులు పొగరుపోతూ వాళ్ళు వాళ్ళ మధ్యలోకి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదన్నాడు. ఇక్కడే చక్కని భావం చూడండి. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడైనా, ఆయన ఎందు మీకు అటువంటి విశ్వాసం ఉన్నా, ఆ ప్రేమ ఉందే. త్యాగరాజస్వామి ఉపచారాలలో గోరువెచ్చని పాలంటాడు భగవంతుడి వెచ్చేమిటి చల్లనేమి చెప్పండి. అట్లా అనుకోడు, ఆయనకు ఉపచారం చేసేటప్పుడు తన ప్రేమతో విగ్రహబుద్ధి కాదది, తన స్వరూపం, తనకు ప్రియమైన భగవద్ రూపం, భక్తుడి భావన.
భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్త అర్భకము రక్షతి.
భక్తుడనే అర్భకుణ్ణి, భక్తి అనే తల్లి
వాచా శంఖముఖ స్థితై భవద్భావన పర్యంకే వినివేశ్య.
ఉగ్గు పెడుతుంది ఏది? భగవత్తత్వ విషయాలు. ఆ పైన నీళ్లు మోస్తుంది కల్మషాన్ని కడగటం. ఉయ్యాల్లో పడుకోబెడుతుంది మెత్తగా చూచి చేతితో. భవద్భావన పర్యంకే, భగవద్భావనం అనే పర్యంకం. ఆ పర్యంకం ఎటువంటి, ఉయ్యాల అటుపోతుంది మళ్ళీ ఇటు వస్తుంది, అంతేగా తూర్పు పడవరా ఇంకోవే పెడదుగా. అట్టాగే అనేక భగవంతుని లీలా విశేష వైభవాలని తరచు అనుకున్నవే వినుకున్నవే మళ్ళీ 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 మళ్ళీ. భక్తి అనే తల్లి భక్తార్పముని రక్షిస్తుందంట. కనుక ఆ తాదాత్మ్యం, మీకేదైనా అపకారం జరుగుతూ అమ్మో నేను ఒప్పుకోనన్నాడు ధర్మరాజు. ఇక్కడే తిరుపతి వారు పద్యం రాశారు, ఇంతకు సంధి మాట వినని వినకుండగని మనము నిశ్చింత. అది మూలానికి దూరం, అందుకని చదివి ఆ పద్యం. మూలానికి దగ్గరగా ఉన్న పద్యాలే నాకు హితం. మూలానికి దూరంగా ఎందుకున్నది, నువ్వు ఎట్టకైనా వెళ్ళటం మంచిదంటాడు ధర్మరాజు అనడు. నువ్వు వెళ్ళటం చాలా నాకు ఇష్టం లేదంటాడు ధర్మరాజే అంటాడు, విదురుడే అంటాడు. సామే ప్రీతి పుష్కరాక్ష త్వద్దర్శన సముద్భవ సా కిమాక్షాయితే తుభ్యం అంతరాత్మాసి దేహినా. నీ వచ్చిన ఆనందం ఏం చెప్పనయ్యా, కానీ నువ్వు ఈ పని మీద రావటం నాకు ఇష్టం లేదన్నాడు విదురుడి మాట. ఎందుకని, భక్తుని యొక్క భావన, భగవంతుని ఎందున్న భక్తుని యొక్క భావన తనలాగా అనుకుంటాడు. అందుకే ఆయనకు స్నానం, ఆయనకు పాద్యం, ఆయనకు అర్ఘ్యం, ఆయనకు నివేదన, ఆయనకు ధూపం, ఆయనకు దీపం. ఎందుకు, మన భావన యొక్క స్వభావం అది. ఈ భావన ఉన్నంత వరకే ఆ భక్తి యొక్క పరాకాష్ఠ పరమ ప్రేమాత్మక భక్తి అచించం దుర్లభం ప్రతిక్షణ వర్ధమానం అనుభవ రూపం అన్నారు నారద భక్తి సూత్రంలో. అది ఎలా ఉంటుందంటే నీకు అనుభవంలో తెలియాలి భక్తి. భక్తి ఇలా ఉంటుందని చెప్పేదంటూ లేదు. అంటే పంచదార ఎలా ఉంది, తీయగా ఉంటుంది. తీపి ఎలా ఉంటుంది, పందారులాగా ఉంటుంది. పందారు ఎలా ఉంటుంది, నా చెప్పవక నోట్లో వేసుకో కొంచెం. నువ్వు అనుభవిస్తే నీకు తెలియాలి భక్తి అనేది ఎలాంటిదో, చెప్పేది కాదు పైన. స్వామి, ఇక్కడ తిక్కన గారు కొంచెం ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి మాట్లాడారు. మనమున్న పక్షపాత గతి మాద సమాను ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును గోరునట్టి విదురాది సజ్జనుల బుద్ధికి రాన్ ఉచితంబుతోడి మల్పున పరుసందనమునను ఒప్పుగా ఆడుచు జనార్దన. నీకు అక్కడికి వెళ్ళి మేనత్త కొడుకులు మా బంధువులు మా భక్తులు మా వాళ్ళు అని మా మీద అభిమానం చూపించబోకు స్వామి. వాడు అసలే కొంచెం ఆలోచన ఎక్కువ గలవాడు. తగమున్న పోక రాజు మెడిదమ్ములు పల్కెన ఏమి సైచి ఒప్పుగా నిలువి. న్యాయానికి పోక నువ్వెంత చెప్పినా మూర్ఖుడై దుర్యోధనుడు విపరీతంగా కటువుగా మాట్లాడితే ఒప్పుగా నిలువి తొందరపడదు. ఎందుకని, గురుత్వము ప్రభుత్వమును గల పెద్దవారి మాట కొనవి ఆ సుయోధను కడన్ నిలువన్. జనులు సంతసింపరే, ఇది రాజనీతి. ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజాభిమానం కూడా చూస్తూ ఉండాలి. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఏ పని చేసినా ఇంకో సౌండ్ ఉంటుంది దానికి, ఆ సౌండ్లో ప్రజలకు కూడా అభిమానం కలిగేటట్లు. ఎంతవాడు దురుకుతనం చేసినా మనం ఒప్పుగా నిలిచినట్లయితే అందరి మనస్సులు మన మీదకి వస్తాయి. మనస్సులు మారితే చాలండి, ప్రజాభిమానమే ప్రభుత్వానికి బలం.